దేవదేవ మహాదేవ భూతాత్మన్ భూతభావన త్రాహినః శరణాపన్నాం త్రైలోక్య దహనాత్ విషాత్. ప్రభు, దేవదేవ, ఆది దంపతులైన మీ ఇద్దరూ ఇక్కడ కూర్చుని ముచ్చట్లాడుకుంటే ఎలాగా? అక్కడ లోకాలన్నీ నశించిపోతూ ఉంటే, అట్టుడికి పోయినట్టు లోకం ఉడుగుతూ ఉంటే మీరు ముచ్చట్లాడుకుంటే ఎలా తండ్రి? నీవు భూతాత్మవి, అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మవి నువ్వు. అందరినీ నీతో సమానంగా భావిస్తావు, అందరినీ ఉద్ధరిస్తావు, నిరంతరం అందరినీ వచ్చినటువంటి వాళ్ళని నీ బిడ్డలుగా భావించి నిన్ను కూడా సమర్పించుకుంటావు. మేమంతా ఇప్పుడు నిన్ను శరణు కోరి వచ్చాం, ఆపన్నులమై ఉన్నాం, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాం, మమ్మల్ని రక్షించు. మూడు లోకాలని కాల్చేస్తున్న విషం అదిగో పాలసముద్రం నుంచి ఇటు వైకుంఠం దాకా వ్యాపించబోతోంది, అటు పాతాళం వరకు వెళ్ళిపోతోంది. మరికొంతసేపు ఆ విషాన్ని గనక నువ్వు ఉపేక్షించావో మొత్తం లోకాలన్నీ కాలిబూడిదైపోతాయి. కాబట్టి రక్షించు, రక్షించు, ఉపేక్షించకు ఓ త్రైలోక్య రక్షక అని ప్రార్థించారు. నిన్నే ఎందుకు శరణు కోరుతున్నామో తెలుసా? త్వమేక సర్వ జగత ఈశ్వరో బంధ మోక్షయో తం త్వాం అర్చంతి కుశలాః ప్రపన్నార్తి హరం హరం. ఎవరైనా ఒక్కసారి నమస్కరిస్తే వారి మీద నీకు అపారమైన ప్రేమ వస్తుంది. నమస్కరించిన వాళ్ళ ఆర్తిని హరించే హరుడివి నువ్వు. వాళ్ళ కష్టాలన్నీ తొలగించి, ఆశ్రయించుకున్న వాళ్ళ కష్టాలు తొలగించి వారిని అనుగ్రహించే కరుణామూర్తివి నువ్వు. నువ్వు అక్కడవే ఈ లోకాలను ఇప్పుడు రక్షించగలవు. నువ్వే మాకు దిక్కు, నువ్వు ఈశ్వరుడివి. ఇటు బంధానికి, ఇటు మోక్షానికి నువ్వే దిక్కయ్యా. మేము కష్టంలో పడినా ఆ కష్టానికి నువ్వే కారకుడివి. కష్టం నుంచి విముక్తి పొందినా నువ్వే అనుగ్రహించాలి. అసలు ఈశ్వరుడే ఈ సంసార బంధ మోక్షాలకు మూలకారకుడు. అందుకే మేమంతా భక్తితో నిన్ను అర్చిస్తున్నాం, శరణంటున్నాం, మా కుశలమంతా నీ చేతిలో ఉన్నది అని పరిపరి విధాలుగా వాళ్ళంతా ప్రార్థిస్తూ ఉంటే శివుడు పార్వతికేసి తిరిగి, చూసావా పార్వతి, మన పిల్లలు వీళ్ళు కష్టంలో ఉండి వచ్చారు. పిల్లలు వచ్చి రక్షించమంటే రక్షించకుండా ఏ తండ్రి అయినా ఉండగలుగుతాడా? ఇప్పుడే వీళ్ళని రక్షించడం నా ధర్మంగా భావించి రక్షించబోతున్నాను. ప్రాణైహి స్వైహి ప్రాణిన పాంతి సాధవః క్షణుభంగరైహి. సాధువులు ఎటువంటి వాళ్ళు? క్షణభంగురమైన ప్రాణాలని పణంగా పెట్టి ఇతరులను రక్షిస్తారు. సహజంగా ప్రాణాలు ఎటువంటివి అంటే క్షణభంగురములు. ఈ క్షణం ఉండి రేపు పోతుంది, అందుకే దీనికి ప్రాణమని పేరు. ప్ర అనహ అని అంటే మన శరీరాన్ని గొప్ప శక్తితో రక్షిస్తుంది, అంతలోనే కూలిపోతుంది. ఎక్కువసేపు ఉండదు, ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు కదా. ఇవాళ ఉంది, రేపు ఉంటుందో లేదో తెలియదు. ఈ ప్రాణములు ఎటువంటివి అంటే ఈ ఉన్నంతసేపు శరీరం ఇలా పుష్టిగా ఉంటుంది, మాట్లాడుతుంది, మైకు దగ్గర కూర్చుంటుంది. ఈ ప్రాణం స్ట్రైక్ చేస్తే రేపు మైకు లేదు, ఇహ వీడి పని అయిపోయినట్టే. ఇటువంటిది గనక దీనికి క్షణభంగురము అని పేరు. ఈ ప్రాణములను పణముగా పెట్టి మహాత్ములైన సాధువులు లోకాలని రక్షిస్తూ ఉంటారు. మనం వీళ్ళని రక్షించాలి. ఎంత శత్రువైనా ఒక్కసారి వచ్చి శరణు అంటే రక్షించే తత్వం నాది. అటువంటిది ఇప్పుడు వీళ్ళు వచ్చి భక్తితో అడుగుతుంటే పిల్లల్ని కాదంటారా? మోహితేష్వాత్మ మాయయా, నా మాయ చేత మోహితమైన వీళ్ళందరినీ నేను ఇప్పుడే రక్షిస్తాను. ఏమంటామనగానే పార్వతీదేవి, అలాగేనండి, మీకంటే ఎవరున్నారు వీళ్ళకి దిక్కు? ఈ ప్రాణాలని రక్షించండి, ఈ విషాన్ని వెంటనే ఈ క్షణమే భక్షించండి అన్నది. వెంటనే ఇప్పుడు పరీక్షిత్ గారికి ఒక అనుమానం వచ్చింది. ఆయన ఏమన్నాడో తెలుసిన, ఇది చాలా చిత్రంగా ఉంది, శివుడు అంటావా భక్తవశంకరుడు కరుణాస్వరూపుడు, దేవతలు రాక్షసులు వచ్చి మా ప్రాణం రక్షించు బాబోయ్, పరమేశ్వరా నువ్వు తప్ప దిక్కులేదు, విషం తాగమన్నారు. దాంతో ఆయన ఏమన్నాడు, తాగుతానని వరం ఇచ్చాడు. అప్పుడు పార్వతిని తాగనా అని అడిగాడు. నిజంగా ఏ భార్య అయినా భర్తని విషం తాగమంటుందా? అంటే మరీ ఎక్కడో తెక్కుంటే చెప్పలేం కానీ, సహజంగా లోకంలో ఏ స్త్రీ అయినా తన భర్తని ఏమంటే కాఫీ తాగండి, పాలు తాగండి, అమృతం తాగండి అంటుంది. కానీ లోకకంటకమైన అందరి ప్రాణాలు తీసే విషములు తాగమంటుందా? ఆవిడ ఆ భవాని అభవుణ్ణి విషం ఎలా తాగనిచ్చింది? చాలా ఆశ్చర్యకరంగా ఉంది నాకు అని అనుమానంతో అడిగాడు. అడగడంలో ఒక అమాయకత్వము ఉంది. ఎందుచేతంటే పరమేశ్వరుడికి విషం లెక్క, అమ్మవారికో లెక్క. వెనకాల నిజంగా స్త్రీ సహజమైనటువంటి లక్షణం అమ్మ ఎలా విడిచిపెట్టింది అని ఒక అనుమానం వచ్చిందనమాట. అందుకే అడగగానే ఆయన, నువ్వు అన్నది మంచి మాట, అమ్మవారికి తెలియదా అది విషమని తెలుసు, తాగేవాడు భర్తని తెలుసు, అయినా తాగమన్నది. ఎందుకు తాగమన్నదో తెలుసునా అని ఇక్కడ పోతన గారు ఒక అద్భుతమైన పద్యం రాశారు. మృంగెడ్డివాడు విభుండని మృంగెడ్డిది యుగరళమనియు మేలని ప్రజకుల్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రం బునెంత మది నమ్మినదో. మింగేవాడు తన భర్త అని తెలుసు, ఆయన మింగేది అమృతం కాదు భయంకర విషము అని తెలుసు, అయినా మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ ప్రజలకి మేలు కలుగుతుందని మింగమన్నది. ప్రజ అంటే పిల్లలు, సంతానం అని అర్థం. లోకమంతా శివుడి యొక్క సంతానం కనుక, తాను తల్లి గనక, ఆయన తండ్రి గనక, లోకానికి తల్లిదండ్రులమైన తాము పిల్లల్ని రక్షించవలసిన బాధ్యత ఉన్నది గనక, ఏమండి వెనక ముందు చూడకుండా మింగేయండి విషం అంది. ఇక్కడ ఇంకో రహస్యం, ఆవిడికి మంగళసూత్రం మీద నమ్మకంట, నేను సర్వమంగళని అన్ని వేళలా మంగళములతో ఉంటాను, అందరికీ మంగళం ఇస్తాను, అటువంటి మంగళస్వరూపిణినైన మంగళగౌరినైన నాకు అమంగళం ఉండదు, నా మంగళసూత్రం గట్టిగా ఉన్నంత కాలం మా స్వామివారికి ఏమవ్వదు అని ఆవిడ నమ్మకం అట. అంటే నిజంగా శివుడి యొక్క మంగళసూత్ర, పార్వతి యొక్క మంగళసూత్రమే శివుడిని రక్షిస్తోందని చెప్పాడు చెప్పకుండానే. అమ్మ ఎక్కడుంటే అక్కడ అన్ని శుభాలే. అందుకే శంకరాచార్య వారు ఏమన్నారు, శివుడి గొప్పతనం ఏముందమ్మా, భవానిత్వ పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. ఓ భవానీ, నీ చెయ్యొచ్చుకున్నాడు, పాణిగ్రహణం చేశాడు, అప్పటి నుంచి శివుడికి ఈ శివత్వం వచ్చింది, అందరినీ పరిపాలిస్తున్నాడు, అంత నీది అన్నాడు. అప్పటి నుంచి లోకంలో ఆడవాళ్ళని గౌరవించడం మొదలుపెట్టారు. ఇంటికి వెళ్ళాక మీరు కూడా ఇదే పద్యం చెప్పండి. మంగళసూత్రం బునెంత మది నమ్మినదో, ఆ తల్లి యొక్క మంగళసూత్రం మహిమ వల్ల ఈశ్వరుడికి ఏమి అవ్వదు, అంత నమ్మకం ఆవిడికి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, తత కరతలీకృత్య వ్యాపి హాలాహలం విషం అభక్షయన్ మహాదేవ కృపయా భూత భావన. ఆ క్షణమే ఆయన ఏం చేశాట, విషం కేసి తిరిగాడు. ఓ ఈ పాలసముద్రం నుంచి పుట్టి విజృంభించి లోకాలని భస్మం చేస్తున్న కాలకూట విషమా, హాలాహలమా, నువ్వు ఇంతమంది జనాల్ని చంపాలనుకుంటున్నావా, లోకద్రోహి అన్నట్టేకంగా. లోకద్రోహి అనే మాట పోతన గారు అందంగా వాడారు తెలుగులో. లోకద్రోహి హుంపోకు కెమ్మని కెంగేలతెమల్చి అన్నాడు. ఒరి లోకాలని నాశనం చేసే ద్రోహి రా అని ఇలా కుడి చెయ్యి చాపగానే అంత విషము ఇంత పండు కింద మారింది. అది కూడా జంబూ ఫలము. ఇక్కడ రోజు నేరేడు పళ్ళు రాలిపోతున్నాయి చూసారా దత్తాత్రేయుడి దగ్గర, ఇంతంత పండు. ఆ పండును మన వాళ్ళు కసాపిసా తొక్కేస్తున్నారు. ఆ నేరేడు పండు ఎంత ఉన్నదో నల్లని నేరేడు పండు ముద్ద కింద మార్చి చేతిలోకి తీసుకున్నాడు ఆయన. అంత విషం చిన్న పండు అయ్యింది. ఈ నేరేడు పండు కూడా విత్తనము లేని పండుటి పైగా, విత్తనం ఉంటే మనం ఏం చేస్తాం తినేటప్పుడు, ఆ పై తిని గింద మళ్ళీ బారేయాలి, మళ్ళీ గింద లోకానికి ఇంకో ప్రమాదం తెచ్చి పెడుతుంది. అందుకే విత్తనము లోపల గింజ లేని ముద్ద నేరేడు పండులా తయారు చేశాడు, చేతిలోకి తీసుకున్నాడు, అలా ముద్ద చేసి హుమ్ అని మింగేశాడు దాన్ని. ఆ వెంటనే ఏం జరిగిందిట, ఇచ్చకార గలే నీలంతచ్చ సాధోహ విభూషణం. ఈయన మింగేటప్పుడు ఒక ఆలోచన చేశాడు, బయట లోకాలున్నాయి, నా కడుపులోనూ లోకములున్నాయి, విషం బయట ఉంటే బయట ఉన్నవాళ్ళు కాలి బూడిదవుతారు, నా కడుపులో కూడా కొన్ని దివ్యలోకములున్నాయి, ఆ దివ్యలోకములన్నీ ఈ విషం వల్ల అవినశిస్తాయి, కాబట్టి కడుపులోకి వెళ్ళినా ప్రమాదమే, బయట ఉన్నా ప్రమాదమే, విషం ఆయన్ని ఏం చెయ్యదు, కానీ ఆయన కడుపులో ఉన్న లోకములు నాశనం కాకూడదుగా. మరి ఇక లోకములు లేని స్థలం ఒకే ఒక్క స్థలం పెట్టుకున్నాడు ఆయన, అది కంఠస్థానం. అందుకే దాన్ని ఏం చేశాడు, కంఠంలో నిలబెట్టాట. ఇంత విషము తాగి నేరేడు పండంత ముద్దగా మార్చి మింగి గుటుక్కున లోపలికి పోనివ్వకుండా గొంతుకు దగ్గర ఎట్టే పెట్టాట. అసలు ఇది ఎంత కష్టమండి, ఒక గుటక కాఫీ తాగిన వాడు అది బయటకు ఉమ్మకుండా లోపలికి పంపకుండా గొంతుకులో పెట్టుకోగలడా, గజగజలాడిపోతారు ఎవరన్నా. రహస్యాలే గొంతుకులో దాచుకోలేం మనం, ఇంకా ఈ విషం ఎక్కడ దాచగలుగుతాం. ఎవరికైనా ఇంత విషం తెలిసిందంటే ఇక మళ్ళీ వెంటనే అది ఓ 24 అవర్స్ దరిద్రపు ఛానల్ ఒకటి ఉందిలేండి, చెత్తంతా ప్రసారం చేసే ఛానల్, అది ఎప్పుడు బ్యాన్ అయ్యి నాశనం అవుతుందా అని మాలాంటి వాళ్ళని దానికి బాగా మంగళాలు ఇస్తూ ఉంటాం. అటువంటి ఛానల్ వాడు న్యూస్ లాగా బయటికి మనం రహస్యం కక్కుతామే, అటువంటిది ఈ విషాన్ని కంఠంలో పెట్టుకుని ఆయన నిలబెట్టాట, అదే మహామహిమ. అందుకే సవీర్యం జలకల్మషహాయచ్చకార గలే నీలం తచ్చ సాధోహ విభూషణం తస్యాపి దర్శయామాస. ఆ మహానుభావుడు అంతటి గొప్ప విషాన్ని కంఠంలో పెట్టుకోగానే ఆ విషం నీళ్ళల్లోంచి పుట్టిన విషం ఆయన ఏం చేయలేకపోయినా గొంతుకుని మాత్రం నల్లగా మార్చింది, కొంత ప్రభావం చూపింది. ఆయన్ని నాశనం చేయలేకపోయింది, చర్మం మీద ప్రభావం చూపింది. అప్పటిదాకా పూర్తిగా తెల్లగా ఉండేవాడు శివుడు, ఈ కంఠము కూడా తెల్లగా పాలనొరగలా ఉండేది. ఇప్పుడు ఈ విషం కంఠం దగ్గర జరగానే తెల్లని ఆయన కంఠం నీలంగా మారిపోయింది. ఆ నీలం ఆయనకి విభూషణమయ్యిందిట, ఆభరణమయ్యిందిట. కంఠం దగ్గర ఆ నలుపు ఉండడంతో ఎంతో అందమైన నగ పెట్టుకున్నట్టుగా, నీలపు మణి పెట్టుకున్నట్టుగా ఉందన్నారు. అందుకే సాధోహ విభూషణం, సాధువులకి లోకోపకారం ఒక ఆభరణం. లోకానికి ఉపకారం చేయడమే గొప్ప ఆభరణం, ఈ మిగతా గొలుసులేవి ఆభరణాలు కావు. దీన్ని తెలుగులో పోతన గారు అందంగా పద్యంగా రాశారు. సాధు రక్షణంబు సజ్జనులకు ఎన్న భూషణంబు కాది భూవరేణ్య. సాధు రక్షణం ఉన్నదే అది సజ్జనులకి ఒక అలంకారం అవుతుంది. దానికి ఉదాహరణ శివుడి కంఠము అన్నారు. ఇప్పుడు శివుడు విషం తాగుతూ ఉంటే ఆ చేతిలో నుంచి ఒక్క బొట్టు కింద పడింది టండోయ్. ఇంత ముద్దగా మార్చినప్పుడు ఆ ముద్దలోంచి ఇంత పెసరు కింద పడిందిట. పడగానే అది భూలోకంలో ఉన్న కొన్ని జీవులు పుచ్చుకున్నాయి. ఆ జీవులు పాములు, తేళ్ళు, కొన్ని ఔషధాలు, విషపు తీగలు ఉన్నాయి. ఆ విషపు తీగలు నోట్లో పెట్టుకున్నామంటే మనకు విషం ఎక్కువతుంది. ఉదాహరణకు ఉమ్మెత్త మొదలైనవి అన్నమాట. కొన్ని తీగలు పుచ్చుకున్నాయి, జర్రులు పుచ్చుకున్నాయి. అందుకే ఇప్పుడు ఈ కథ శ్రద్ధగా విన్నవాడికి విషభయము లేదు అన్నారు. అప్పటి నుంచి వాటన్నిటికీ ఆ పెసరు విషం తగిలితేనే అవి అంత భయంకరంగా ఉన్నాయంటే, నిజముగా ఈ మొత్తం విషమే కనుక వాటిల్లో ఉంటే ఈ లోకంలో మనం అందరం విష కషాయాల వల్ల భ్రష్టులం అయిపోయేవాళ్ళం. అందుకే మానవులు ఏం చేశారట, శ్రీ శివుడు మొత్తం విషం అంతా తాగాడు, ఒక్క డ్రాప్ ఏమో పాములకి, తేళ్లకి, జర్రులకి, కొన్ని ఔషధాలకి ఇచ్చాడు. అందువల్ల భూలోకంలో విషం తక్కువగా ఉంది, మనం తక్కువ తిన్నామా, కొత్త విషం సృష్టిద్దామని కెమికల్స్ సృష్టించి మామిడి పళ్ళ మీద వేసి మన చంపుతున్నారు అదనమాట. అందువల్ల ఇప్పుడు మనం చేతులారా మనం సృష్టించుకున్న విషం వల్ల, నిజంగా వేసవకాలంలో మామిడి పండు తింటే నాలికంత భగభగ మండిపోతుందండి. దాంతో నేను ఉపన్యాసం చెప్పలేకపోయాను లాస్ట్ ఇయర్. ఒక్కొక్కటి రెండు రోజులు నాలిక పట్టేసినట్టు అయ్యేది. అప్పుడు ఏం చేసేవాడిని నేను, ఓహో ఏదో ఉందిరా, మంట ఎందుకు వస్తుందని అర్థమైంది నాకు. మామిడి పండ్లు మానేశాక ఈ సంవత్సరం హాయిగా ఉంది. ఒక్క మామిడి పండు తింటే ముక్కులు ఎంత ఇబ్బంది పెడతాయో, నాలుక ఎంత బాధపడుతుందో చూస్తున్నాం. ఈ కార్బన్స్ అవి ఏమిటో చెత్తా చెదారం దల్లుతున్నారు, అవి మహాపాపం. ఏమిటో డబ్బు పిచ్చతోటి ఈ మనుషులు తమను తాము విషం చేసుకుని, తమ శరీరాన్ని పాడు చేసుకుని లోకాన్ని నాశనం చేస్తున్నారు. దానివల్ల మహాపాపం వచ్చి వాడు కుంభీపాకంలో పకోడీలు వేయించినట్టుగా యవకింకర్లు వేయిస్తుంటే ఏడుస్తారు. కానీ వాళ్ళు ఏడ్చేలోపు మనం ఏడుస్తున్నామే ఇక్కడ. కాబట్టి విజ్ఞప్తి చేసి ఈ కథ వినిపించండి, అది మహాపాపం. ఇప్పుడు అప్పటి నుంచి పాములన్నీ శివుడికి నమస్కరించి మా రక్షణ కోసం విషం ఇచ్చావా అనగానే, ఆత్మరక్షణకి తప్ప అన్యాయంగా వాడద్దు అన్నాడు ఆయన. అయినా కొన్ని వాడతాయి, వాడితే పాపం వస్తుంది, ఆత్మరక్షణకి వాడితే మాత్రం వాటికి ప్రమాదం రాదు. ఈ విషం కూడా ఏమైందిట, తేలుకేమో కొండి దగ్గర చేరిందిట, తోకకి మాత్రమే చేరింది. అదే పావుకు పడగ దగ్గర నోట్లో చేరిందిట, జెర్రికి కింద ఉన్నటువంటి కాళ్ళల్లో చేరిందిట, ఇంకా ఔషధములకు తీగ మొత్తం అంతా చేరిందిట, ఒక నీచులకి ఆ పాదమస్తకం విషంట. అందుకే సుమతీ శతకారుడు ఏమన్నాడు, తల నుండు విషము పణికిని వెలయంగా తోక నుండు వృశ్చికమునకున్ తల తోక అనక ఉండును కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి. ఎంత బాగా చెప్పారండి. ఇప్పుడు ఈ కథ వినడం వల్ల ఎంత లాభం తెలుసా, హాలాహల భక్షణ కథ హేలా గతి విన్న వ్రాయ ఎలమి పఠింపన్ వ్యాళానల వృశ్చికముల పాలై చెడరెట్టి జనులు భయ విరహితులై. ఈ హాలాహల భక్షణం శివుడు చేసినటువంటి కథని ప్రేమతో, భక్తితో, లేదా ఏదో పొరపాటున అలా వింటూ విన్నా, రాసిన సంతోషముతో పఠించిన ఆ వ్యక్తికి, ఆ వంశంలో వాళ్ళకి వ్యాళ పాముల భయం ఉండదు, పాముల కాటుతో చావరు. అన్నలా విషం ఓ పక్కన పెట్టండి, అగ్ని వల్ల కూడా భయం లేదట, అగ్ని భయం కూడా ఉండదన్నారు. వ్యాళ తర్వాత అనల, అనలము అంటే అగ్ని, అగ్ని భయం ఉండదు. ఆ ఇళ్ళు అంటుకో, వాళ్ళ ఇళ్ళు కొంపలు తగలబడవు. రెండోది వృశ్చికముల తేళ్ల బాధ పడడు. ఇక్కడ వృశ్చిక శబ్దానికి ఏకకాలంలో ఇటు తేలు, జర్రు మొదలైనవన్నీ కూడా అన్నమాట. మొత్తం మీద ఘోర విషము చేత వీడు మరణము పొందడు, అగ్ని భయం ఉండదు వాడికి. ఇది చాలా గొప్ప కథ. ఇక క్రమంగా మళ్ళీ వీళ్ళు ధైర్యం తెచ్చుకుని ఈ పాల సముద్రం నుంచి పుట్టిన విషభయం తొలగిందనుకుని మళ్ళీ దేవదానవులు ఐకమత్యంతో ఏకధాటిగా దబ్బ దబ శబ్దం చేసుకుంటూ అరుచుకుంటూ పాల సముద్రం చిలకడం మొదలు పెట్టగా అందులో నుంచి ముందుగా కామధేనువు పుట్టింది. కామధేనువుని ఋషులు తీసుకున్నారు. ఎంత అందంగా ఉందో, తెల్లని శరీరంతో, మంచి కొమ్ములతో, బుజ్జి బుజ్జి గిట్టలతో, కుచ్చు తోకతో, కుదురైన పొదుగుతో పుట్టిందిట. వెంటనే దేవతలు, దానవులు, మేము అని తీసుకోబోతుంటే ఋషులు వచ్చి, మీరు ఆవు ఏం చేసుకుంటారు, రాక్షసులు ఆవుని మహా అయితే తింటారు, గోమాంసం తినే మీకు ఆవుతో ఉపయోగం లేదు, ఇక దేవతలకు ఎలాగో రకరకాల అమృతాలు వస్తాయి, మేము దీని పాలతో యజ్ఞాన్ని చేస్తాం, యజ్ఞమునకు పంచగవ్యం ఉపయోగపడుతుంది, ఆవు పాలు, ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు నెయ్యి, అందులోంచి వచ్చేటటువంటి వెన్న, పెరుగు అన్నీ మాకు ఉపయోగపడతాయి అని బతిమాలి ఋషులు పట్టుకుపోయారు. బలిచక్రవర్తి మంచివాడు కనుక ఋషులకు ఇచ్చేశాడు దాన్ని. ఆ తర్వాత అందులో నుంచి ఉచ్చైశ్రవం అనే గుర్రం పుట్టింది. శ్రవము అంటే చెవి, చెవులు ఇలా పైకి ఉంటాయి కనుక గుర్రానికి ఉచ్చైహి, పైకి శ్రవము కలిగినది, చెవులు కలిగినది అని పేరు. అది కూడా తెల్లని గుర్రం అన్నమాట. ఈ గుర్రాన్ని బలిచక్రవర్తి లాక్కున్నాడు ఇంద్రుడికి ఎక్కురు వల్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని. కాసేపటికి ఐరావతం పుట్టింది, నాలుగు దంతములు కలగా తెల్ల ఏనుగు, పాల సముద్రంలోంచి పాలనురుగు వంటి ఏనుగు పుట్టింది, దాన్ని కూడా బలిచక్రవర్తి లాక్కున్నాడు. మళ్ళీ దేవతలు మాట్లాడలేదు. తర్వాత కల్పవృక్షం పుట్టింది. కల్పవృక్షం అంటే కోరిన కోరికలు తీర్చే అపూర్వ వృక్షం, దాన్ని రాక్షసులే లాక్కున్నారు. ఆ తర్వాత పుట్టుకొచ్చారు కొంతమంది స్త్రీలు, అప్ప అంటే నీరు, అందులోంచి పుట్టారు కనుక అప్సరహ, అప్సరలు అని పేరు వచ్చింది వాళ్ళకి. అప్సరసలు అంటే ఏమిటి, నీటి నుంచి పుట్టిన వాళ్ళు. అంచేత మనం ఏం చేస్తున్నాం, ఎవరైనా అందంగా ఉంటే అప్సరసలా ఉందండి అంటే వాళ్ళు కూడా పాల సముద్రం నుంచో లేకపోతే కృష్ణానదిలోంచో పుట్టాలి. అలా పుడితే అప్సరసలు అంటాం. ఊరికే వ్యవహారంలో అప్సరస అంటాం కానీ నిజానికి అప్సరస అంటే నీటి నుండి పుట్టినది. ఎవరెవరు వాళ్ళు, రంభ, హరిణి, హేమ, వరూధిని మొదలైన స్త్రీలు పుట్టుకొచ్చారు. ఊర్వశి తిలోత్తమ అప్సరసలు కాదు, తిలోత్తమని బ్రహ్మ సృష్టించాడు, ఊర్వశిని నారాయణుడు సృష్టించాడు. ఆ ఇద్దరు తప్ప తక్కిన వాళ్ళు పుట్టుకొచ్చారు. వాళ్ళంతా బ్రహ్మసభకి వెళ్ళిపోయారట. ఈ రాక్షసులతో మేము పడలేం, తర్వాత సంగతి చూసుకుంటాం, ప్రస్తుతం బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోతామని వెళ్ళిపోయారు. దానవులు కూడా ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత శివుడి నెత్తి మీద ఉన్న చంద్రుడు ఈ శాపవశాత్తు లక్ష్మీదేవి యొక్క సోదరుడు కనుక లక్ష్మి సముద్రం పాలవడము అంటే చంద్రుడు కూడా అందులో అంతరార్థం కనుక ఆయన సముద్రంలో పడిపోయాడు. ఆయన మళ్ళీ పుట్టి పూర్వంలాగే శివుడి నెత్తి మీదకి చేరాడు. ఇంతమంది పుట్టాక ఏడవ పదార్థం ఒకటి పుట్టింది. నిజానికి వరసలో అయితే ఏడు, విషంతో కలిస్తే ఎనిమిది అనమాట. అష్ట పదార్థం, విషం కూడా లెక్కేసామా, ఎనిమిది, విషాన్ని పక్కకు పెడితే ఏడు. ఆ అష్టమ గర్భం నుంచి, సముద్ర గర్భం నుంచి, మధ్యలో నుంచి ఒక పరమసుందరీమణి పుట్టుకొచ్చింది. ఓయ్ బాబోయ్, బంగారపు రంగులో ఉన్నది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అని వెంటనే దేవతలు స్తోత్రం చేశారు, ఋషులు స్తోత్రం చేశారు. ఆ తల్లి ఎలా ఉన్నదట, హిరణ్యవర్ణ, బంగారపు రంగులో ఉంది. బంగారం పుటం పెట్టిన బంగారం ఎలా ఉన్నదో అలా ఉన్నది ఆ తల్లి. కాంచనవర్ణ, హరిణి అంటే భవిష్యత్తులో విష్ణువుకి భార్య అవుతోందిగా, హరిణి అంటే హరి యొక్క పత్ని, నీ అని చేరితే అప్పుడు భార్య అని అర్థం వస్తుంది. భవ అంటే శివుడు, భవస్య పత్ని భవాని, దానికి నీ పంటం ధాతువులు. అలాగే హరి యొక్క పత్ని హరిణి, శివపత్ని శివాని, ఇంద్రపత్ని ఇంద్రాణి, మృడపత్ని మృడాణి, ఇలా పేర్లు వస్తాయన్నమాట. అంచేత ఈవిడ భవిష్యత్తులో విష్ణు భార్య కాబోతున్నది. మెడలో సువర్ణ రజత స్రజాం, సువర్ణ బంగారం, రజత వెండి, స్రక్ అంటే దండ, స్రజాం దండలు, ఒక దండ కాదు చాలా దండలు, గొలుసులు వేసుకుంది ఆవిడ. అటువంటి తల్లిని, కాంతివంతమైన తల్లిని చూచారు వీళ్ళు. ఏమి కాంతి, పాలమున్నీటి లోపలి మీది మీ గడ్డమిసి మీ జిడ్డున చేసి మేలువడగా, పాల సముద్రంలో ఉన్న మేగడని ఆవిడ చర్మం కింద మార్చినట్టుందిట. పాలమేగడ, వెన్న, ఇవి ఎలా ఉంటాయి నున్నగా, అంత కోమలంగా ఉన్నది ఆవిడ చర్మం. ఎక్కడ శరీరం మీద ఈ పైభాగంలో రోమములు లేవు. స్త్రీలకి చేతుల మీద కాళ్ళ మీద రోమాలు ఉండడం అంత శుభము కాదని శాస్త్రం. కలియుగానికి అది వర్తించదనుకోండి, అలా పట్టించుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ జగన్మాత కనుక నీరోమగా ఆవిడ నున్నని శరీరంతో చర్మముతో పుట్టింది. మంచి తామర పువ్వుల్లో ఉన్న ఈ కళ్ళు, నల్లగా ఒత్తుగా ఉన్న జుట్టు వెళ్లాడుతూ ఉన్నది, అటువంటి పరమ సౌందర్యవతిని చూడగానే తరుణికి మంగళ స్నానం భూచేయంతమని, ఈ జగన్మాతకి మంగళ స్నానం చేయిద్దాం, ఈ అందగత్తె ఎవరిని వరిస్తుందో చూద్దాం అని దేవతలు దానవులు పాలసముద్రం చిలకడం ఆపేశారు. అంత లక్ష్మి వచ్చాక ఇంకా పాలసముద్రం ఏం చిలుకుతాం, ఈ పనులు మనకెందుకు అనుకుని వెంటనే ఇంద్రుడు ఓ బంగారపు పీట వేశాడు, పీట మీద కూర్చోబెట్టాడు. వెంటనే క్షణంలోనే హిమవంతుడు వచ్చి దండిచ్చాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క కానుకలు ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన సముద్రంలోంచి వచ్చింది కనుక పురిటి స్నానం చేయించకపోతే ఎలా వీడికి? మరి సముద్ర గర్భం నుంచి పుట్టింది అంటే అప్పుడే పుట్టిన స్త్రీ, వెంటనే పుట్టిన స్త్రీకి పురిటి స్నానం చేయించాలి. పైగా సముద్రపు నురగ వల్ల ఆవిడ ఒక రకమైన జిడ్డుగా కూడా ఉందిట. అందుకని వెంటనే ఇంద్రుడు ఐరావతాన్ని పిలిచి, దిగ్గజములు ఉన్నాయిగా మిగతా గజాలు, ఆ దిగ్గజముల చేత మంచినీరు తీసుకురమ్మని కౌరు పెట్టాడు. వెంటనే ఈ దిగ్గజములు 8 దిక్కుల్లో భూమిని మోస్తున్నటువంటివి, అందులో ఐరావతం అంటే సముద్రం పాలే మళ్లీ పుట్టింది కానీ మిగతావి సముద్రం పాలు కాలేదు, అందువల్ల అవన్నీ సిద్ధంగానే ఉన్నాయి. అవి స్వర్గానికి వెళ్ళి అక్కడ పైనుంచి కిందకు వస్తున్న ఒక జలం ఉన్నది, ఆకాశ గంగ. ఆ ఆకాశ గంగా జలాన్ని బంగారపు కుండలతో పట్టుకొచ్చాయి, తొండం తొండంతో కుండ పట్టుకుని ఆ కుండ నిండుగా ఆకాశ గంగా జలాన్ని పట్టుకొచ్చాయి. ఇప్పుడు ఆ తొండం దగ్గర ఉన్నటువంటి కుండలు కూడా మట్టి కొండలు కాదు, బంగారు కొండలు. బంగారు కొండలతో నీరు పూర్తిగా పట్టుకుని అక్కడికి వచ్చాయిట. ఇప్పుడు అమ్మగారు కూర్చున్నారు కదా, చుట్టూతా ఏనుగులు చేరాయి. ఇన్ని ఏనుగుల్ని చూపించలేక మనం గోడ మీద అటు ఇటు 2 వేస్తున్నాం, నిజానికి 2 కాదు, మొత్తం 8 ఏకంగా. దిగిభాహ పూర్ణ కలశైహి సూక్తవాక్యై ద్విజేరితై. ఓ పక్కన దేవతలు, ఋషులు, రాక్షసులు వేదమంత్రాలు చదువుతూ ఉండగా, శ్రీ సూక్తం చదువుతూ ఉండగా, అమ్మవారి మీద ఈ దిగ్గజములు తమ నోటితో తెచ్చినటువంటి నీటిని కొండలతో దెమ్మరించి పోసాయిట. అందుకని అమ్మవారు ఏనుగుల తొండములతో తేబడిన బంగారు కలశాలలో ఉన్న జలములను నెత్తిమీద పోయించుకుని అలా కుంభవృష్టి కింద పోయించుకుని స్నానం చేసింది. దానిని శంకరాచార్యుల వారు దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట సర్వాహిని విమలచారు జలప్లుతాంగీం అని కనకధార స్తోత్రంలో రాశారు. దిగ్గస్థిభి, దిగ్గజముల చేత బహువచనం, మొత్తం 8 దిక్కుల్లో ఉండే ఏనుగుల చేత, కనక కుంభ బంగారపు కొండల చేత వాటి యొక్క మూతి నుంచి కిందకి ఏనుగులు పోస్తూ ఉండగా ఆ నీరు మామూలు నీరు కాదు, సర్వాహిని ఆకాశగంగ. ఆ నీరు కూడా ఆకాశగంగ అవడం వల్ల విమల స్వచ్ఛముగా ఉన్నదట, చారు అందంగా కూడా ఉంది. నీరు నీరు కూడా అందంగా ఉండాలి. కొన్ని చోట్ల నదుల్లో నీళ్లను చూస్తే మనకి భయం వేస్తుందండి, కృష్ణానది మధ్య మధ్యలో చూస్తే నల్లని నీరు చూస్తే ఒక రకమైన కంపం వస్తుంది మనకి. అలా కాకుండా నీరు కూడా అందంగా ఉందిట, కంపము లేకుండా ఉన్నది ఆ నీరు. అందువల్ల బంగారు కొండలతో స్వచ్ఛమైన అందమైన నీరు పట్టుకొని వచ్చి ఏనుగులు పోస్తూ ఉంటే ఆవిడ స్నానము చేసింది. ఇప్పుడు మీకు ఆ పదం ఒక్కటొక్కటి చదివితే, దిగ్గస్థిభి కనక కుంభ ముఖ అవసృష్ట విడవబడిన సర్వాహిని విమల చారు జల పులత, ఈ అందమైన జలము చేత తడపబడింది. పులతము అంటే తడపబడుట, ఆవిడ శరీరం అంతా తడిసిపోయింది. తడిసినటువంటి అంగీం అవయవములు కలది, ఆవిడ అవయవాలన్నీ తడిసాయి. అలా హాయిగా స్నానం చేసింది. స్నానం చేసిన వెంటనే రకరకాల సుగంధ ద్రవ్యాలు మీద వేశారు. ఏనుగుల్ని దీవించి ఆవిడ పక్కకి పంపేసింది, సుగంధ ద్రవ్యాలు ఆవిడకి పూశారు, పెర్ఫ్యూమ్స్ అన్నీ కూడా. ఆ తర్వాత హిమవంతుడు ఓ మంచి దండ పట్టుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టాడు. అంటే ఇలాంటి మల్లెపూల దండ కాకుండా వాడిపోని బంగారు తామర పువ్వుల దండ. అవి బంగారు తామర పువ్వులు కాబట్టి వాడిపోవు. అమ్మలాన పద్మ మాల, మలానము అంటే వాడిపోయే, అమ్మలానము అంటే వాడిపోని, ఎప్పటికీ వాడిపోని బంగారపు తామర పూలు దండ చేతికిచ్చి, దేవతలందరిలో ఎవరైనా నీకు నచ్చితే వాళ్ళ మెళ్ళో వెయ్యోయి సుందరి అన్నారు. వెంటనే ఇంక దేవతలేమిటి, రాక్షసులేంటి, ఎవరికి వాళ్ళు ఆనందపడిపోయారు. ఈ లక్ష్మీదేవి మనల్ని వరించిందా, ఇక మన జాతకం మహాజాతకం అయిపోతుంది, మనం ఏ సంపద కోసం వెతుక్కోక్కర్లేదు, సకల సంపదలకి నిలయ్యైన ఈ జగన్మాత లక్ష్మి ఎవరిని వరిస్తుందో, అర్హత లేకపోయినా ఎవరికి వాడికి ఆశేట. నిజానికి లక్ష్మీదేవిని తల్లిగా భావిస్తే మనలాంటి వాళ్ళకి సుఖం, కానీ అజ్ఞానం కదా వాళ్ళకి. అందుకని రాక్షసులు దేవతలు ఎవడుకోడి ఇదిగో అని మీసం మెలేశాడు ఒకడు, కనుబొమ్మలు వెలేసాడు ఒకడు, జుట్టు వెనక్కి పానిచ్చాడు ఒకడు, బట్టబర్ర బాగా గుండుగా ఉన్నదాన్ని ఇల్లా కొట్టుకోవడం మొదలెట్టాడు ఒకడు, కుండలాలు కదిలించాడు ఒకడు, గొలుసులు చూపించాడు, నాకు డబ్బు ఉందో నీ డబ్బు నా డబ్బు కలిస్తే మళ్ళీ మనం హాయిగా గుంటూరులో వ్యాపారం పెట్టుకోవచ్చు అన్నాడు ఒకడు. ఇలా ఎవడి దారిని వాడు ఆవిడని ఆకర్షించడానికి రకరకాల పనులు చేశారు. ఇటు దేవతలు ఇటు రాక్షసులు అందరూ ఎన్ని పనులు చేసినా ఆ తల్లి ఏమనుకున్నది, ఒక ఆయన అందంగానే ఉన్నాడు కానీ రేపో మాపో పోయే మనిషి, పోయే కాలం వచ్చిన వాడు నేనే పెళ్లి చేసుకుంటాను కాబట్టి తప్పుకో అంది. ఒక ఆయన అందంగానే ఉన్నాడు కోపిస్తాడు, ఒక ఆయనకి ఇప్పటికే పెళ్ళయ్యింది, ఇంకొక ఆయన ఉన్నాడు దేవతలకు అధిపతే కానీ బుద్ధి నిలకడగా ఉండదు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, ఇక ఒక ఆయన దగ్గర తాగుబోతు లక్షణాలు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ ఉన్నవాళ్ళని కట్టుకుని నేనేం సుఖపడతాను, అయినా నన్ను మీరు భరించలేరు అని మొహమాటం లేకుండా ముఖం మీద చెప్పిందిట. అలా చెప్పడమే ధర్మంలేండి, అంతేగాని ఆశపెట్టి ఏడిపించడం ఎందుకని, ఒరే మీ దగ్గర ఒక్కొక్కడి దగ్గర ఒక్కొక్క దుర్లక్షణం ఉన్నది, ఈ దుర్లక్షణాలు నేను పడలేను, అందుకే జ్ఞానం కలిగిన బ్రహ్మాశివుడు మాత్రం ఇక్కడికి రాలేదు, మిగతా వాళ్ళంతా వెకిలి వేషాలు వేస్తున్నారు, పండి పండి అంది. అప్పుడు వాడు తెల్లబోయి ఇంకెవరిని వరిస్తావు సుందరి అన్నారు. ఇక్కడ ఉన్నాళ్ళండి ఒక ఆయన, ఆయన రాడు ముందుకి, ఎందుకంటే అర్హతలు ఉన్నవాళ్ళు ముందుకు చొచ్చుకురారు, ఏమీ లేని ఆకులు ఎగిరెగిరి పడతాయి, అన్నీ ఉన్న ఆకు కదలదు. ఆయన అందుకే కదలకుండా కూర్చున్నాడు, ఆయనకి ధైర్యం ఈవిడ ఇక్కడికే వస్తుందని. అది ఆయన ఎటువంటి వాడు, ఇక్కడికి వెళ్ళానంటే ఆయన దగ్గరికి వెళ్ళానంటే అమర ముత్తైదువనై ఉండవచ్చును, ఆయన ఒక్కసారి పెళ్లి చేసుకున్నామంటే శాశ్వతంగా ముత్తైదువుగా ఉండొచ్చు, నాకు వైధవ్యం రాదు, వరుసకు సవతులెవ్వరును లేరు, మాట వరసకు కూడా సవతులు ఉండరు. ఊరికే ఆయన కృష్ణావతారంలో చాలా మందితో కనపడినా వాళ్లతో ఆయనకి ఏ సంబంధం ఉండదు, పైకి గోపికలతో కాసేపు అలా రాసక్రీడలు ఆడతాడు, వాళ్ళంతా జీవాత్మలు, అందువల్ల ఆయన పక్కనుంటే నాకు సవతులు ఉండరు. వెలయంగన శ్రాంత విభవమీతని ఇల్లు, ఇంకొక అర్థం కూడానండి సవతులు ఎందుకు ఉండరంటే, ఆయన శ్రీదేవితో భూదేవితో ఇళ్లతో ఎన్ని రూపాలతో ఉంటే అన్ని రూపాలతో ఉండగలడు, అంటే ఏకకాలంలో లక్ష్మితో పాడగలడు, అదే సమయంలో భూమితో పాడగలడు, ఎంతమంది భార్యలు ఉంటే అంతమందితో అన్నిసార్లు అన్ని రూపములతో ఉండేవాడికి ఇంకా సవతి పోరు ఎక్కడుంది. అందుకే కృష్ణావతారంలో నారదుడు పరీక్షించడానికి వెళ్ళాడు, ఏ ఇంటికి వెడితే ఆ ఇంట్లో కనబడేవాట, అలా కనబడేవాడికి అప్పుడు స్త్రీ ఏమిటి పురుషుడు ఏమిటి, ఆ స్థాయిలో ఉన్నవాడైతే కృష్ణుడిలాగా పెళ్లి చేసుకుంటే ధర్మం, అంతేగాని ఏమీ లేదు బయట కూర్చుంటే లోపల ఉండం లోపల ఉంటే ఇంకో చోట ఉండలేము, గట్టిగా రెండు తుమ్ములు దగ్గులు వస్తే బతకలేము, అటువంటి మనం కృష్ణుడితో పోల్చుకోకూడదు. అందుకని అందుకని కూడా వరసకు సవత్తులు ఎవ్వరూ లేరు. ఇంకా ఇతని దగ్గర సకల వైభవములు ఉన్నాయి, ఇంతకంటే గొప్ప ప్రభువు లేడు. శృంగార చందన సీతలుండు, అలంకారం చేసుకుంటాడు, గంధంలాగా చల్లగా ఉంటాడు. ఈయన దగ్గర ఎంత అలంకారం ఉంటుందో, అలంకార ప్రియో విష్ణువు, ఆయన ఆపాదమస్తకం అలంకారం చేసుకుని ఎంత బాగుంటాడో. శివుడా చాలా సింపుల్గా ఉంటాడు, ఆ అవతారం అది ఈ అవతారం ఇది, ఏ రూపంలో ఆ రూపము ఒక్కొక్కరు శోభ అన్నమాట. ఆయన బూడిద పూసుకుంటే అందం, ఈయన అలా కాదే, ఒళ్ళంతా చందనం పూసుకుని అందంగా అలంకరించుకుని చందనం పూసుకున్నాడు కాబట్టి చందనంలాగే మనస్సు కూడా చల్లగా ఉండేలా ఉంటాడనమాట. అందుకే చందన చర్చిత నీల కళేబర అని భక్తజయదేవుడు అద్భుతంగా రాశాడు. కళ్ళగడన్నడు శుద్ధ కారుణ్యమయమూర్తి, ఎప్పుడు ఎన్ని కష్టములు వచ్చినా ప్రపంచం తల్లకిందులైనా రవంత కూడా మనస్సులో ఆందోళన పడదు, కలగడు అంటే ఆందోళన లేనివాడు. పరమ కారుణ్యమయమూర్తి, విమలుండు స్వచ్ఛమైన వాడు, కుళ్ళు కుతంత్రాలు లేవు, కదిసి సేవింపవచ్చు, ఎవడైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సేవించవచ్చు, ఆయనకి జాతి కుల మత భేదాలు లేవు. నెరిన ఆడి తిరుగడు, ఒక్కసారి మాట ఇచ్చాడంటే మాట వరసకు కూడా వెనక్కి తిరగడు, నిలుకడ కలవాడు, ఎక్కడైనా స్థిరంగా ఉంటాడు, సకల కార్యములందు జడత లేదు, ఏ పనైనా చురుగ్గా చేస్తాడు, అలా స్తంభించిపోయి ఊరుకోడు. సాధు రక్షకుండు, సాధువుల్ని రక్షిస్తాడు, షడ్వర్గరహితుండు, కామక్రోధ లోభమోహమద మాత్సర్యాలని ఆరు శత్రువులు లేనివాడు. నాథుడయ్యనేని నడపనోపు, ఈతడు భర్త అయితే జీవితం ఎంత హాయిగా గడపచ్చో అనుకున్నది. ఇతడి భర్త ఎనుచు ఇంతి సరోజాక్షు పుష్పదామకమున పూజ చేసే, తోక పుచ్చుకుని పాలసముద్రం చిలుకుతున్న ఆయన మిగతా వాళ్ళంతా కదిన ఆయన కదలకుండా అక్కడే తోక దగ్గర ఉన్నట్టుండో, అందుకని ఇవిడ వెంటనే ఈ పూలమాల పట్టుకెళ్ళి ఈతడే నా భర్త అంటూ మెడలో వేసేసింది. ఆ క్షణమే అప్పటిదాకా వాళ్ళ దగ్గర ఉన్న ఆయన గరుడ వాహనం మీద అక్కడికి వచ్చి అక్కడి నుంచి అదృశ్యమై గరుత్మంతుడి మీద ప్రత్యక్షమై దా మెడలో దండేశావుగా, ఇంకా నువ్వు నేను ఇక్కడ ఉండకూడదు, మనం హాయిగా వైకుంఠానికి వెళ్ళి తేనె చంద్రుడి యొక్క పండుగ చేసుకుందాం, హనీమూన్ తేనె చంద్రుడు. నిజంగా ఆశ్చర్యం తెలిసి అమ్మ మెడలో దండేశాక స్వామివారికి పాలసముద్రంలో వీళ్ళతో లేడు, మాయమైపోయి ఈకెళ్ళిపోయాట. అందరూ చల్లబోయారు, ఆహా ఎవరికి భాగ్యం ఉందో వాళ్ళకే దక్కుతుంది. అందని పండుగ అర్రు చాచడం అంటే ఇదే. అర్రు అంటే తెలుసుగా మెడ పండు ఎత్తుగా ఉంది, ఆ పండు కోసం ఇలా ఇలా తలెత్తితే ఈ అర్రు ఎంత చాచినా ఆ పండు అందదు. అందుకని అందని పండుకు అర్రు చాచుట మెడ చాచుట అది మన కోసమే కాదు, పుడత జంతువులకి పుట్టింది. మేకల్లాంటివి ఏం చేస్తాయంటే ఎత్తుకేసి ఇలా మెడ చాస్తాయి, వాటికి అందదు, అందకపోయినా అవి ప్రయత్నించి విసిగిపోతాయి. అందుకని అప్పటి నుంచి అందని పండుకి అర్రులు చాచుట, అర్రులు అంటే మెడలు అని గుర్తుపెట్టుకోండి. అంతేగాని అర్రులు చాచడం అంటే చేతులు చాచడం అని ఎవడో ఒక ఆయన అర్థం చెప్పాడు. భాష రాకపోతే ఇదో గొడవ. ఇప్పుడు మనం అందరం అందని పండు లాంటి లక్ష్మి కోసం అర్రులు చాచే మెడలు అంటే దండ మెడలో వేయమని చూసాం. ఆవిడ మన మెడలో ఎందుకు వేస్తుంది? మన మెడలో పనికి మాలిన వెదురు గెడలు, ఆయన మెడ అబ్బా ఎంత బాగుందో, అందుకే వేసి వెళ్ళిపోయింది. వెళ్ళి రండి ఫోన్లో, మీరైనా సుఖంగా ఉండండి అని మానసికంగా కొంతమంది ఉపశాంతి పొందారు వాళ్ళు. ఏం బాధపడలా, ఈడు జోడు ముచ్చటగా ఉన్నది గనక ఈ పెళ్లి మంచిదే అనుకుని నిరాశ నుంచి తమను తాము కాస్త సముదాయించుకుని మళ్ళీ పాలసముద్రం చిలకడానికి వచ్చారు. అప్పుడు మళ్ళీ పాలసముద్రం చిలుకుతుంటే వారుని పుట్టింది మధ్య భాండం. ఒక నల్లని స్త్రీ, అందమైన స్త్రీ, మంచి వంపు సొంపులు కలిగిన స్త్రీ చేతిలో మట్టి కొండ పట్టుకుని ఆ మట్టి కొండ నిండా కళ్ళు పుచ్చుకు పుట్టింది. వెంటనే రాక్షసులు అన్నారు, ఇదిగో ఇందాక శ్రీమన్నారాయణుడు లక్ష్మిని పట్టుకుపోయాడు, కనీసం ఇదన్నా మాకు ఇవ్వండిరా దేవతల్లారా అంటే అన్నీ మీరే తీసుకుంటున్నారు కదా, ఐరావతం లక్కున్నారు, ఉచ్చేశ్వరం లక్కున్నారు, ఈ వారుని కూడా మీరే లక్కుంటారా అన్నాడు ఇంద్రుడు. ఇంతలో విష్ణు పైనుంచి సైగ చేశాడు, అసలు అది వాళ్ళ కోసమే పుట్టించాను, వాళ్ళకి ఇచ్చేయి అని. అది వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు చచ్చిపోతారు, మీరు పుచ్చుకుంటే మీరు చచ్చిపోతారు, అది వాళ్ళకి అనగానే ఇంద్రుడు ఓహో ఇది ఇదా అనుకుని పుచ్చుకోండి అన్నాడు. ఈ ఇద్దరి సైగలు అంటే ఆకాశంలోంచి విష్ణు సైగ చేయడం, ఈయన ఊ అండం, ఏం అర్థం కాల రాక్షసులకి. ఆ అందగత్తిని అందులో ఉన్న కొండని తీసుకుని కొంచెం కొంచెం రుచి చూసి భలే ఉందండి, పుల్ల పుల్ల కళ్ళు పుల్లగా ఉంటుంది మరి ఒకటి వాళ్ళు చెప్పారు, పుచ్చుకున్న వాళ్ళు చెప్పండి, ఎందుకంటే పుల్ల పుల్లగా ఉంది, విచిత్రంగా ఉంది, తాగగానే మత్తు వచ్చింది, ఓపిక వచ్చింది, అది తాగగానే తాత్కాలికంగా ఒక శక్తి వస్తుంది, పిచ్చశక్తి అది. ఆ పిచ్చశక్తితో వాళ్ళు మంచి ఉధృతంగా మళ్ళీ చిలకడం మొదలెట్టారు. అప్పటి నుంచి రాక్షసుల కోసం కళ్ళు పుట్టింది కనుక రాత్రి అయ్యేసరికి ఫుల్గా కళ్ళు పుచ్చుకుంటున్నారు ఈ బెల్ట్ షాపుల దగ్గర. వాళ్ళందరూ రాక్షసులు అని నేను చెప్పలేస్తామా, భాగవతం చెప్పింది. ఈ విధంగా రాక్షసులకు అది ఇచ్చాక మళ్ళీ పాలసముద్రం చిలుకుతూ ఉంటే ఈసారి అందులో నుంచి నల్లని మేఘం వంటి ఆకారంతో కిరీటం ధరించి నాలుగు చేతులతో పరమసుందరాకారుడైన ఒక పురుషుడు పుట్టాడు. అచ్చం విష్ణువులో ఉన్నాడు, ఆయనే ధన్వంతరి, విష్ణువు యొక్క అవతారం. విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో పుట్టాడు. ఆయన చేతిలో పెద్ద బంగారు కొండ ఉన్నది, దానికి ముత్యములు తాపడం చేయబడున్నాయి కొండకి. ఆ బంగారు కలశంలో అమృతంతో పుట్టగానే అప్పటిదాకా ఐకమత్యంతో రాక్షసులు దేవతలు కలిసి పాలసముద్రం చిలికారు. ఇప్పుడు ప్రయోజనం వచ్చింది కదా, రాగానే కుంభకోణం మొదలెట్టారట. ముందుగా రాక్షసులు దూకేశారు, అసలు ఇంకా ధన్వంతరి నీళ్లలోంచి పైకి వస్తున్నాడు, అమృత భాండం పూర్తిగా వచ్చిందో లేదో డామ్మని ఆయన మీద దూకి ఆ కొండ లాగేసుకున్నారు. ఆయన తెల్లబోయి మాయమైపోయాడు, నాకెందుకు వచ్చింది, నేను అమృతం ఇవ్వడం వరకే, మిగతా భాగం అంతా మా సంపూర్ణ అవతారం గారు చూసుకుంటారు, నేను అంశావతారాన్ని అని ధన్వంతరి మాయమైపోయాడు. చావులేని మందు చక్కగా మనకబ్బే అనుచు కడవ అసురులు ఆచి కొనిన వెరచి సురలు హరికి మొరలు వెట్టిరి సుధా పూర్ణ ఘటము పోయపోయనన్నుచు. చావులేని మందు మనకు వచ్చింది, ఈ అమృతం కోసమే కదా మనం ఎంత కష్టపడ్డాం, పాలసముద్రాన్ని చిరికాం, మన అదృష్టవశాత్తు ఈ అమృత భాండం వచ్చింది, ఇక ఈ తాగేద్దాం, మనకి చావు ఉండదు, ఆరోగ్యం వస్తుంది, సంపదలు వస్తాయి అనుకుంటూ అమాంతంగా రాక్షసులు ఆ కొండను లాక్కొని పారిపోతూ ఉంటే పాపం దేవతలు ఏం చెయ్యాలో తెలియక వాళ్లతో యుద్ధం చేయలేక ఆ పెనుగులాటలో పాల్గొలేక అరిచి ప్రభు హరి శ్రీహరి రక్షించు, సుధాపూర్ణ ఘటం పోయింది 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 బాబోయ్, మా ప్రయోజనం అంతా పోయిందని ఏడవడం మొదలెట్టారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, మీరెందుకు కంగారు పడతారు, పైనుంచి నేను ఉన్నానుగా అని కలిపురుషుణ్ణి, మరి వాళ్ళ మధ్యలో దూరరా అన్నాడు. ఈ కలిపురుషుడు ఇంకా కలియుగం రాలేదు, అయినా వాడు భూలోకానికి వచ్చి ఈ రాక్షసుల్ని పట్టుకున్నాడు. మిథః కలిరభూత్ తేషాం తదర్థే తరషచేతసాం అహం పూర్వం అహం పూర్వం నత్వం నత్వం ఇతి ప్రభో. ఇంకేముంది, కలిపురుషుడు పట్టుకోగానే రాక్షసుల్లో కూడా యుద్ధం మొదలైంది. వాళ్లలో వాడు వీడి చేతిలోంచి కొండ ఒకళ్ళు లక్కోవడం, వాడి చేతిలోంచి కొండ ఇంకోళ్ళు లక్కోవడం, అంటే మొత్తం మీద ఎవడు తాగట్లా కొండలు లక్కుని ఫుట్బాల్ లక్కుపోతారు, వాలీబాలు గోల్ఫ్ బాల్ అలా లక్కుపోవడం మొదలెట్టారు. ఎవడ దాన్ని వాడు బంతి లక్కున్నట్లు లక్కుపోతున్నారట. అందులో ఒకడు అంటున్నాడు, అహం పూర్వం నేనే ముందు తాగుతా, నేను తాగితేనే మీరు తాగాలి, నా ఎంగిలే మీకు అని ఒకడు, కాదు కాదు నాదే ముందు అన్నాడు ఒకడు. బలి చక్రవర్తిని గెంటేశారు, ప్రభువులేదు ఏం లేదు, అమృతం వచ్చాక ఇంకా రాజేమిటి, రాజెవరు అనుకుని గెంటి వదల పారేశారట బలి చక్రవర్తిని. నాకేముందంటే నాకేముందన్నాడు ఒకడు. నత్వం అంటే నువ్వు కాదు నువ్వు కాదు అని ఇంకోడు, నువ్వు కాదనేవాడు ఒకడు, నేనే తాగుతాననేవాడు ఒకడు. మొత్తం మీద తగువులాడుకుని అటు ఇటు పరిగెత్తుతున్నారు, అలిసిపోతున్నారు, కొండలు లక్కుంటున్నారు. మొత్తం మీద కొండలో చొక్క కూడా నోట్లో వేసుకునేవాడు లేడు, అది ఎవరికీ చెక్కట్లా. ఈ అందరూ కూడా ఇలా ఉండగా సరిగ్గా వీళ్ళ మధ్యలో హఠాత్తుగా ఒక మెరుపు మెరిసింది. ఏతస్మిన్నంతరే విష్ణు సర్వోపాయ విధీశ్వరః యోషిద్రూపం అనిర్దేశ్యం దధార పరమాద్భుతం ప్రేక్షణీయోత్పలశ్యామం సర్వావయవ సుందరం. ఈ మధ్యలో వాళ్ళ మధ్యలో శ్రీ మహావిష్ణువు సర్వోపాయములు ఎరిగిన ప్రభువు గనక, మూర్ఖుల్ని ఎలా వంచాలో ఎరిగినవాడు గనక, జ్ఞానుల్ని ఎలా రక్షించాలో తెలిసినవాడు గనక, యోషిద్రూపం స్త్రీ రూపం ధరించాడు పరమమోహిని. ఆ రూపాన్ని చూస్తే ఎవడైనా బొట్లో పడిపోక తప్పదన్నారు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళమనుకున్న వాడు ఎవడైనా ఆ పరమ సౌందర్యమణిని చూచి కూడా నిగ్రహించుకుంటే వాడు జ్ఞాని. అంత నిగ్రహాన్ని చెడగొట్టే అద్భుత రూపంతో ప్రత్యక్షమయ్యాడు. అది కూడా పోని ఎర్రగాలేదట, ఉత్పల శ్యామం శ్యామల వర్ణంలో నీలంగా ఉంది అందగత్తే. ఆ నీల సౌందర్యాన్ని చూసి మోహితులైపోతున్నారట ఎవరైనా. సర్వావయవ సుందరం అన్నారు, ప్రతి అవయవంలో సౌందర్యం తొంగిసలాడుతున్నది. అలా తొణికిసలాడుతున్నటువంటి మహాసౌందర్యంతో అలా మధ్యలో రాక్షసులకేసి చూపులు చూసింది. అవి చూపుల మన్మథుని తూపులు బాణాల్లో ఉన్నాయి. వాళ్ళు వెంటనే పరవశులైపోయారు. కొండలా పట్టుకున్నవాడు పట్టుకున్నట్టే ఉంటున్నాడు, ఎవడు లాక్కోట్లేదు ఇప్పుడు. అబ్బా ఏమి చూపులు అన్నారట. ఆవిడ మధ్య మధ్యలో కొంగిలా జారుస్తూ వాళ్ళని ఆకర్షిస్తూ అహా అహా అని వయ్యారంగా నడుస్తూ చిన్న చిన్న నృత్యాలు చూపిస్తూ మధ్య మధ్యలో పాటలాడుతూ సుందరాంగా సుందరాంగా అనగానే ఎవడికోడే నేనేనా సుందరాంగుడిని అనుకుంటున్నారట పాపం. వాడి మొహం చూస్తే మళ్ళీ మనం జీవితంలో అన్నం తినం. అటువంటి వాడు కూడా ఇంతంత కోరలు ఉన్నవాడు, కొమ్ములున్నవాడు, పెద్ద బాణ కడుపు ఉన్నవాడు, నల్లగా ఉన్నవాడు, గౌడుగేదిలో ఉన్నవాడు, దొండపోతులో ఉన్నవాడు, అందరూ కూడా సుందరంగా అనగానే పొంగిపోతూ నన్నే పిలిచిందో అయి ఓహో నన్నే పిలిచిందో అయి అని ఆవిడ వెంటబడిపోయారు. ఒక్కడూ కొండ పట్టుకోలేదు. ఇప్పుడు చూసారా, అమృతం కంటే ఆ తరుణి యొక్క సౌందర్యామృతం వాళ్ళని ఆకర్షించింది. అప్పుడు వాళ్ళంతా వచ్చి, సుందరి నువ్వు రాబట్టి కదా మా యుద్ధం ఆగింది, మేమందరం ఎందుకు కొట్టుకుంటున్నావో తెలుసా, పాలసముద్రం నుంచి చావులేని అమృతం పుట్టింది, ఈ మందు పుట్టింది, ఈ మందు సమానంగా పంచుకోవడం కోసం కొట్టుకుంటున్నాం, నువ్వు వచ్చావుగా ఇక మా సమస్య అంతా తీర్చిపెట్టు, నువ్వు చెబితే మేము ఏమైనా చేస్తాం, నీ చేత్తో విషమిచ్చినా మాకు అమృతమే, నేను అందుకే వచ్చాగా అంది ఆవిడ. అందుకేనా అబ్బా ఏం మాట్లాడు, నేను విషం ఇవ్వడానికి వచ్చానని చెబుతూ ఉంటే కూడా వాళ్ళకి ఆ మాట అమృతంలో ఉందిట. అసలు అందగత్తెలు పలికితే అలా ఉంటుంది అంటారు మరి శాస్త్రంలో, నాకు తెలియదు అనుకోండి. ఏ ఇప్పుడు వాళ్ళు అందుకే అందుకేనా వచ్చావా, ఇదిగో ఈ అమృతం నీ చేతిలో పెడుతున్నాం, మమ్మల్ని అందరినీ ఎలాగ కరుణిస్తావో సమానంగా పంచిపెట్టే, నీ మాట మాకు వేదవాక్యం, నీ చేతలే మాకు నిజమైన చేతలు, నువ్వు ఏం చేస్తే దాన్ని మేము సరిదిద్దుకుంటాం, దాన్ని అంగీకరిస్తాం, అందరం ఏకగ్రీవంగా నీ చేతిలో పెడుతున్నాం అనగానే అప్పటికే మోహినంది, ఎవర్రా అసలు నేను ఎవరినని మీరు నన్ను నమ్మారు, ఇప్పుడు వచ్చాను ఆ క్షణం క్రితం, పోనీ మీకు ఏమైనా పరిచయమా, కాదు, మీలో ఎవరికైనా బంధువునా, కాదు, కథం కశ్యపదాయాదాహ పుంశ్చల్యం మయి సంగతాహ విశ్వాసం పండితో జాతు కామినీషు నయాతి. ఓ కశ్యప పుత్రుల్లారా, ఓ దాయాదుల్లారా, కశ్యప సంతానం మీరంతా చదువుకున్న పండితులు, పండితులు పుంశ్చల్యం, పుంశ్చలి అంటే నియమము లేని వేశ్య, డబ్బు కోసం శరీరం అమ్ముకునే నాలాంటి స్త్రీని కామినిని పండితులు నమ్ముతారా? ఇంత స్పష్టంగా చెప్పాడండి ఆయన కావాలని. నేను పూశ్చలిని అని చెప్పాడు ఆయన. ఎందుకు ఆ మాట అన్నాడో తెలిసిన, నిజానికి విష్ణుమూర్తి అంత మాట అనొచ్చా నేను వేశానని అంటే, నా శరీరము నుంచి కొన్ని వేల ఆత్మలు బయటకు వచ్చాయి. ఈ ఆత్మలు నిత్యం ఏం చేస్తున్నాయి? ప్రాణులలో ప్రవేశిస్తున్నాయి. మళ్ళీ ఏమవుతున్నాయి? ఆ శరీరాలు శాశ్వతమా? ఇవాళ పద్మాకర గారు, రేపొద్దున ఏ రూపంలో ఉంటాడో వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర నేను కూడా జై విజయుల కింద చేరొచ్చేమో, లేదా ఇంకొక ఆయన ఉన్నాడు ఇవాళ మనిషిగా పుట్టాడు, భాగవతం 40 రోజుల్లో ఒక్కరోజు వల్ల, రేపొద్దున గుంటూరు స్ట్రీట్లో ఎక్కడో పందిగా పుట్టొచ్చేమో, ఏమో ఎవడు ఎలా పుడతాడో చెప్పలేం కదా. అందువల్ల శరీరములతో సంబంధం లేకుండా ఈ రోజుకో శరీరం ధరించేటటువంటి ఆత్మకి వేశ్య అని పేరు. విష ప్రవేశని అంటే రోజు శరీరాలు మార్చేదానికి వేశ్య అని పేరు. ఇంతకీ వేశ్య అంటే అంతరార్థం ఏంటంటే, మాట మార్చేది, శరీరాన్ని మార్చేది, భర్తని మార్చేది, ఆత్మల్ని మార్చేది. నిజం చెప్పాలంటే భగవంతుడు కూడా ఇన్ని ఆత్మలుగా మారి ఎన్నో ప్రాణులుగా పుట్టి మళ్ళీ ఇంకో కొత్త జన్మ ఎత్తుతున్నాడు కాబట్టి అది వేశ్య స్వరూపమే. ఇప్పుడు ఇక్కడ ఆయన స్త్రీ రూపంలో, నేను నిజంగా మోసం చేయడానికి వచ్చాను కాబట్టి పూశ్చలిని అంటే నన్ను నమ్మద్దు అని చెప్పాడు. పండితులు ఇలాంటి వేశ్యని నమ్మరు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? పళ్ళు కొల్లు మధురసారలు, పలుకులు చాలా తేనెల్లో ఉంటాయి, మధురంగా ఉంటాయి, మధురసధారలు, తేనెలు ఊరిస్తారట అంత ప్రేమగా మాట్లాడతారు. బావా అని పిలవగానే జావగారిపోతారా మీరు అందావిడ. ఇంకా తలపులు నానా ప్రకార దావానలములు, ఇంకా ఆలోచనలు పైకి నోటితోటేవో ప్రేమగా పలకరించిన లోపల వీడి డబ్బు ఎలాగుం చేద్దాం, వీడిని ఎలా పడకూడదాం, వీడిని ఎలా మోసం చేద్దాం, వీడిని సర్వనాశనం ఎలా చేద్దాం, వీడి సొమ్ము ఎలా లాక్కుందాం అనుకుంటారట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? నిజానికి వేశ్యల ఉద్దేశం పైకి ప్రేమగా మాట్లాడుతున్నా వీడిని మొత్తం క్షవరం చేసి వెళ్ళిపోవడమే. అలా క్షవరమైన మహానుభావులు ఎంతోమంది నా శిష్యులు వచ్చి నాకు చెప్పారండి. నిజం చెప్తున్నాను, నేను నా రోజున పీఠంలో ఉండగా, నేను సినిమా ఫీల్డ్లో ఉన్నానండి, ఒక సుందరీమణి యొక్క చేతికి చిక్కి నా ఆస్తి అంతా పోగొట్టుకుని ఇప్పుడు శాస్తి చేయగా నాస్తి అంటూ మీ దగ్గరకు వచ్చానండి అన్నాడు. సరే ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఆ డబ్బున్న రోజుల్లో గురువుగారు కనపడ్డం, భాగవతం కనపడ్డం. నిజంగా చాలా కాలం క్రితం తను చూస్తే దురదృష్టం అనమాట. అనారోగ్యవంతుడే, చివరికి ఎందుకు పనికిరాకుండా వస్తే దైవానుగ్రహం అంతరం ఇచ్చాం, కొంతవరకు ఏదో ఎంత భోజనం చేస్తున్నాడు, పూర్వపు వైభవం రాదు కానీ ఏదో బతుకుతున్నాడు. ఇప్పుడు అదే చెప్పాడు ఆయన, సర్వనాశనం చేయడానికి వచ్చి పైకి తీయగా మాట్లాడతాం, దోచుకుంటాం, మా ఆలోచన దావాగ్ని భ్రష్టత్వం చేయడమే, అందులోంచి మేలుకు తెచ్చుకొని మేలుకొని ముందే బయటపడిన వాడు బాగుపడతాడు, లేదా వాడు భ్రష్టుడవుతాడు. చెల్లుముళ్ళు చాలా వృకములు, ఇంకా మాలాంటి వాళ్ళతో స్నేహం ఎటువంటిదో తెలుసా? చాలా వృకములు, భయంకరమైన తోడేళ్ళు నక్కలు. తోడేళ్ళు ఏం చేస్తాయి? పీక్కుని పీక్కుని తినేస్తాయి. మేము కూడా అలాగే మీ రక్తమాంసాలు పీల్చేస్తాం, మీ సొమ్మంతా లాక్కుంటాం, చివరికి మీరు ఎందుకు పనికిరాకుండా పోతారు. చెలువల నమ్ముటలు వేద సిద్ధాంతములే, మాలాంటి వేశ్యల్ని నమ్మడం వేద సిద్ధాంతం కాదు, వేదముల యొక్క సిద్ధాంతం ప్రకారం అయితే మాట వరసకి కూడా ఇలాంటి స్త్రీలను నమ్మకూడదు అనగానే వాళ్ళు అన్నారు, అబ్బే నువ్వు ఎలా అంటున్నావు కానీ నిన్ను చూస్తే మాకు ఎలా అనిపించటం లేదు. అమ్మో నిన్ను నమ్మకపోతే ఎలాగా, నిన్ను నమ్మకపోతే మమ్మల్ని మేమే నమ్మం, మా భార్యల్ని నమ్మం, మా భర్తల్ని నమ్మం, మా రాజుగారిని నమ్మం, దేవతల్ని నమ్మం, దేవుళ్ళని నమ్మం, నిన్ను నమ్ముతాం, అందుకే దేవుళ్ళు ఆడుతున్నాం అనగానే, సరే మీకు అంత నమ్మకం ఉంటే అలాగేలే రండి, మరి తర్వాత నన్ను తప్పు పట్టకూడదే, దేవతలు కూడా మీతో కలిసి వచ్చారు కనుక దేవతల్ని ఇటు కూర్చోబెడతాను, మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడతాను, ఇటు మీకు వాళ్ళకి సమానంగా పంచుతానే అనగానే, అమ్మో నువ్వు మాట్లాడుతూ ఉంటే అమృతం, నువ్వు ఏం చేసినా ఇష్టమే అన్నారట. వాళ్ళు చూస్తూ ఉండగా కొంగల దార్చి చూపులతో వాళ్ళకే చూసింది, అంటే చూపుల్లోంచి అమృతం ఒలికిస్తోంది. ఇటువైపు దేవతలు గుర్తుపెట్టి ఇంద్రుడు మొదలుకొని అందరికీ కొంచెం కొంచెం పోస్తోంది, ఏ మీకు పోస్తా అనగానే, ఎలా పోసినా పర్వాలేదు, ఆవిడ మాట కాదంటే అసలు చూడదేమో, పైగా పవిట కప్పుకుంటుందేమో, అసలు ఇటు చూడకపోతే ఏమైపోతాం అనుకుని వాళ్ళు దేవతలకు పోస్తుంటే కిక్కురు మండలం లేదట. కొద్దిగా సౌండ్ పెంచు. ఈ విధంగా వాళ్ళ కేసు చూపులు చూస్తూ ఇటువైపు వీళ్ళ కేసేమో అమృతం పోసింది. ఇది కనిపెట్టేటండో ఒక్క ఆయన, అమ్మో ఇది మామూలు స్త్రీగా